పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ప్రభా, కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. అందులోని సత్యములను మేము గ్రహించటానికి కృప చూపించమని ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మా ప్రియుడు, మా రక్షకుడు నజరేయుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో అతనితో బ్రతిమలు అడివేడుకొంటున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుమిడ్లారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో పేతురు రాసినటువంటి పత్రికల్ని మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఉచితమైన కృపను బట్టి గత వారంలో ఫిలోమోనుకు రాసిన పత్రికను మనం ముగిస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా ప్రస్తుత దినాలకు చాలా అనుకూలమైనటువంటి పత్రికను మీ ముందుకు తీసుకుంటామని ఆశపడుతున్నాను. పేరును బట్టే మనకు అర్థమవుతుంది గ్రంథకర్త అపోస్తలుడైన పేతురు అని. అయితే పేతురు తనను తాను యూదులకు రాయబారిని కనుక అని పరిచయం చేసుకున్నాడు. సో యూదులకు రాయబారి కనుక యూద క్రైస్తవులకి పేతురు ఈ పత్రిక రాసినట్లుగా మనకు అర్థమవుతుంది. దాదాపు క్రీస్తు శకం 64వ సంవత్సరంలో ఈ పత్రిక రాసినట్లుగా బైబిల్ పండితులు మనకు తెలియచేస్తా ఉన్నారు. క్రీశకం 64వ సంవత్సరం అనేటువంటిది నీరో చక్రవర్తి పరిపాలన కాలం. రోములో నీరో చక్రవర్తి పరిపాలన చేస్తా ఉన్నాడు. ఈ నీరో క్రైస్తవుల మీద దండయాత్ర చేశాడు. వాస్తవం చెప్పాలంటే క్రీశకం 64 వరకు కూడా, ఆ మునుపంతా కూడా యూదుల చేత, ప్రత్యేకంగా సద్దుకేలు పరిసయ్యుల చేత వీళ్ళు శ్రమల్ని ఎదుర్కొన్నారు. కానీ ఈ నీరో చక్రవర్తి పరిపాలనలోకి వచ్చిన తర్వాత నీరో రోమియుల చేతి కింద క్రైస్తవులు చాలా నలిగిపోయారు. కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు రోమా యొక్క చరిత్ర క్రైస్తవుల యొక్క రక్తంతో రాయబడింది అని అంటారు. రోమా యొక్క చరిత్ర క్రైస్తవుల యొక్క రక్తంతో రాయబడింది. ప్రత్యేకంగా ఈ నీరో చక్రవర్తి క్రీశకం 64 మొదలుకొని కాన్స్టాంటైన్ చక్రవర్తి క్రీశకం 303వ సంవత్సరం వరకు కూడా, ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అనేక మంది చక్రవర్తుల్లో ప్రాముఖ్యంగా 10 మంది సంఘాన్ని మామూలుగా హింసించలేదు. వాటిని 10 మేజర్ పర్సిక్యూషన్స్ అని అంటారు సంఘ చరిత్రలో. ఈ 10 మేజర్ పర్సిక్యూషన్స్ లో మొట్టమొదటిగా ప్రారంభించబడింది నీరో చక్రవర్తి కాలంలోనే. వాస్తవానికి మనకు తెలిసిన విషయం ఏంటంటే నీరో చక్రవర్తి రోమా పట్టణం మొత్తాన్ని తగలపెట్టడం, ఎందుకంటే అంతకు మునుపు రోమా నగరము రోమలస్ అనేటువంటి ఒక చక్రవర్తి చేత కట్టబడినట్లుగా పేరు ఉన్నది. ఆ పేరుని తుడిపి తన పేరు రాసుకోవాలనుకున్నాడు, నీరో చక్రవర్తి చేత కట్టబడిన పట్టణము అని. ఆ పబ్లిసిటీ పిచ్చి నీరో చక్రవర్తిని ప్రస్తుతం ఉన్నటువంటి పట్టణాన్ని తగలబెట్టే విధంగా చేయడం, ప్రజలు తిరుగుబాటు చేయడం, ఆ నిందను క్రైస్తవుల మీదకి నెట్టడం, రోమీలకు క్రైస్తవులకు మధ్యలో ఒక విరోధ భావాన్ని కల్పించడం, మత విద్వేషాలని రెచ్చగొట్టడం, ఇవన్నీ కూడా మనము మొదటి శతాబ్దంలో మనం చూస్తాం. ఈవెన్ సంఘ చరిత్ర ప్రకారము అపోస్తలుడైన పేతురు, అపోస్తలుడైన పౌలు వీరిద్దరు కూడా రోము నగరంలోనే నీరో చక్రవర్తి దగ్గరే హతసాక్షులుగా ప్రభు కొరకు మరణించినట్లుగా మనకు చరిత్ర చెప్తా ఉంది.
క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుడారా, మరి ఈ క్రీస్తు కాలం 4 అంటే అప్పుడప్పుడే నీరో చక్రవర్తి పరిపాలన ప్రారంభించబడింది. ఆ సమయంలో సంఘము బహు భయంకరమైనటువంటి శ్రమల గుండా ప్రయాణం చేస్తా ఉంది. అప్పటికే యూదా నాయకుల నుంచి పూర్తి వ్యతిరేకత ఉంది, మరొక పక్క రోమా అధికారుల నుంచి సంఘం తీవ్రమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటుంది. సంఘం శ్రమల్లో పుట్టి శ్రమల్లో ఎదిగింది అనడానికి ఇదే ఒక బలమైనటువంటి నిదర్శనం. కాబట్టి క్రైస్తవులకు హింసను ఎదుర్కోవడం ద్వారా యేసుక్రీస్తు నిజమైన కృప వారిలో రుజువు కాగలదని పేతురు ప్రోత్సహించడానికే ఈ పత్రికను రాశాడు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్. క్రైస్తవులు హింసను ఎదుర్కోవాలి, అంతేకాని క్రైస్తవులు హింస నుంచి పారిపోకూడదు. హింసలలో వారి విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. హింసల్లో శ్రమల్లో కూడా క్రీస్తు కొరకు ధైర్యముగా వాళ్ళు నిలబడడం ద్వారా యేసుక్రీస్తు యొక్క నిజమైనటువంటి కృప వారిలో రుజువు అవుతుందని ఆ రోజు చెదిరిపోయినటువంటి యూదా క్రైస్తవులను ప్రోత్సహించడమే పేతురు ఈ పత్రిక రాయడం ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆదిమ సంఘంలో దాదాపు 95% వరకు అంతా కూడా యూదుల నుంచి వచ్చినటువంటి వారే. వీరి మీదకి ఆ శ్రమలు వచ్చినప్పుడు వీరు అనేకమైన ప్రాంతాలకు చెదిరిపోయారు, ప్రత్యేకంగా పొంతు, గలతీయ, కప్పదోకియా, ఆసియా, బితూనియా అనేటువంటి ఈ దేశములన్నిటికీ కూడా చెదిరిపోయారు. ప్రస్తుతము నవీన టర్కీ అనబడుచున్నటువంటి రోమా సామ్రాజ్యంలోని వివిధ ప్రాంతాలు ఇవన్నీ కూడా. ఈ ప్రాంతాల్లోనికి చెదిరిపోయినటువంటి తోటి సహోదరులను, శ్రమను బట్టి చెదిరిపోయిన తోటి సహోదరులను జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళని బలపరచడానికి పత్రిక రాస్తున్నాడు. మరి ప్రాముఖ్యంగా శోధనల్లో క్రీస్తు అడుగుజాడల్లో నడవమని, విశ్వాసంలో స్థిరంగా ఉండమని, అక్కడున్న విశ్వాసులను ప్రోత్సహించడానికే ఈ పత్రిక వ్రాయ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది ఆలు బాటలు గుర్తుంచుకోండి. శ్రమల్లో లేదా శోధనలో 1, క్రీస్తు అడుగుజాడల్లో నడవాలి. 2, విశ్వాసంలో స్థిరముగా నిలబడాలి. 3, అక్కడ మిగిలి ఉన్నటువంటి విశ్వాసులను కూడా ప్రోత్సహించాలి, అంటే వీరు వారికి మాదిరికరంగా ఉండాలి. వీటిని హైలైట్ చేస్తూ పేతురు ఈ పత్రిక రాశాడు. ఈరోజు వాస్తవానికి ఇంత మునుపు వరకు కూడా మన ఆంధ్ర సంఘానికి శ్రమలంటే వాస్తవానికి తెలీదు. మనకు తెలిసిన శ్రమలన్నీ మన అనారోగ్యాలు, మన జబ్బులు, మన అప్పులు, మన సమస్యలు, మన ఇంట్లో కొట్లాటలు, ఇరుగు పొరుగు వారితో గొడవలు, వీటినే మనం శ్రమలుగా హింసలుగా భావిస్తున్నాం. కానీ వాస్తవానికి ఇవన్నీ క్రీస్తు నిమిత్తం మనం పొందుకుంటున్నటువంటి శ్రమలు కాదు. ఇవన్నీ కూడా మన తొందరపాటు వలన, మన మూర్ఖత్వం వలన, మన అవిధేయత వలన, మన ఆవేశం వలన, మనం ఇంగిత జ్ఞానం లోపించడం వలన మనం కొని తెచ్చుకున్నటువంటి శ్రమలు. కానీ ఇప్పుడు లిటరల్గా క్రీస్తునందు క్రీస్తు కొరకు ఎక్కడికి వెళ్ళినా గాని శ్రమలు మనం చూస్తూ ఉన్నాం, తిరుగుబాటును మనం చూస్తున్నాం. ఎంతో మంది ఎదురు తిరుగుతూ, అడ్డుకుంటూ, వేధిస్తూ, చేతిలో ఉన్నటువంటి కరపత్రికల్ని చించుతూ, బైబిల్లను తగల పెడుతూ, కొన్నిసార్లు కొంతమంది మీద చేయి చేసుకుంటూ, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనం ప్రభువు రాకడ అత్యంత సమీపం అయిపోయింది, అందుకోసమే సంఘం మీద శ్రమలు అని మనం అనుకుంటున్నాం. ఎస్, వాస్తవమే ప్రభు రాకడ సమీపంగానే ఉంది. కానీ నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, సంఘానికి శ్రమలు అనేటువంటివి ఈరోజు నువ్వు కొత్తగా చూస్తున్నావేమో, కానీ సంఘానికి ఇవి కొత్త కాదు. సంఘం పుట్టుక నుంచే శ్రమల్లోనే పుట్టింది, హింసల్లోనే ఎదిగింది, బాధల్లోనే విస్తరించింది. ఈరోజు నీవు నేను చూస్తున్న సంఘం వేరు. ఒకసారి మన కన్నులు తెరిచి సార్వత్రిక సంఘాన్ని చూస్తే మనకు అసలు విషయం అర్థమవుతుంది. ఎన్ని దేశాలలో, ఎన్ని రాష్ట్రాలలో ఎంతమంది ప్రజలు భయంకరమైనటువంటి శ్రమల గుండా ప్రయాణం చేస్తున్నారో నిజంగా నీకు నాకు తెలీదు. చెరసాలలో బంధించబడుతున్నారు, ఖైదీలుగా బంధించబడుతున్నారు, వ్యవస్థలుగా చేయబడుతున్నారు క్రీస్తు నిమిత్తము. ఒక్క ఎముక కూడా మిగలకుండా ప్రతి ఎముక కూడా విరగొట్టబడుతున్నారు, అంతగా కొట్టబడుతున్నారు. కుటుంబాలకు దూరం అయిపోయారు, భార్యలకు, బిడ్డలకు, బంధుత్వాలకు దూరం అయిపోయారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఆ రోజు చెరసాలలో ఖైదీలుగా బంధించబడిన వారికి ఈ రోజు క్రీస్తు కొరకు ఖైదీలుగా బంధించబడిన వారికి కూడా ఒక వ్యత్యాసం ఉంది. ఆ రోజు యూదులు కాని రోమీయులు కాని వీళ్ళను ద్వేషిస్తూ అసహించుకుంటూ వీళ్ళ మీద నిందలు వేస్తూ వీళ్ళని తీసుకుని వెళ్లి అధికారులకు అప్పగిస్తే వీరు మౌనముగా వెళ్లి ఆ చెరసాల బంధకాల్లో క్రీస్తు నిమిత్తము బంధించబడ్డారు. అంత మాత్రమే కాదు, క్రీస్తు నిమిత్తం బంధించబడ్డకు మమ్మల్ని ఇంత పాత్రలుగా అర్హులుగా చేశావని సంతోషించారు, ఆనందించారు, చెరసాలలోని స్తుతించారు. కానీ ఈ రోజు అలా జరగడం లేదు. ఈ ఆధునిక సంఘంలో నువ్వెంతంటే నేను కూడా అంత అని చెరసాలకు వెళ్తున్నా, నువ్వు డి అంటే నేను కూడా డి అని నేను చెరసాలకు వెళ్తున్నా, నువ్వు రా తెలుసుకుందాం అంటే నేను కూడా రా తెలుసుకుందాం అని అంటూ నేను చెరసాలకు వెళ్తున్నా. ఆ రోజు ఆదిమ సంఘం క్రీస్తు కొరకు నిలబడిన విధానం వేరు, ఈరోజు ఆధునిక సంఘం క్రీస్తు కొరకు నిలబడుతున్నటువంటి విధానం వేరు. ఈరోజు కొంతమంది చెరసాలకు వెళ్ళినా గాని నిజం చెప్పాలంటే వాళ్ళు క్రీస్తు నిమిత్తం వెళ్ళాల, వాళ్ళ నోటి తొందరపాటు వలన వెళ్లారు, వాళ్ళ విధేయతను వలన వెళ్లారు. దాన్ని బయటకు వచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు, క్రీస్తు నిమిత్తం నేను 2 దినాలు 3 దినాలు జైల్లో ఉన్నానని. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సో ఇలాంటి శ్రమల్లో మనం ఏ రీతిగా నిలబడాలి అని పేతురు ప్రోత్సహించడానికి పత్రిక రాస్తూ ఉన్నాడు. ఈ గ్రంథంలో మొత్తం మనం 5 అధ్యాయాలు మనం చూస్తాం. ఈ 5 అధ్యాయాలను కూడా మనం 3 భాగాలుగా విభాగించుకుందాం, అప్పుడు ఇంకొంచెం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మొదటి భాగంలో 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయము 10వ వచనం వరకు, 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 2వ అధ్యాయము 10వ వచనం వరకు, ఇది మొదటి భాగం. ఈ భాగంలో మనం ఏం చూస్తామంటే రక్షణ యొక్క ఆధిక్యతలు మరియు బాధ్యతలు. రక్షణ యొక్క ఆధిక్యతలు మరియు బాధ్యతలు, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేటువంటిది 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 2వ అధ్యాయం 10వ వచనం వరకు చూస్తాం. 2వ భాగంలో క్రైస్తవ విధేయత దేవుని ఘనత, 2వ అధ్యాయము 11వ వచనం నుంచి 37వ వచనం వరకు ఈ భాగాన్ని చూస్తాం. క్రైస్తవ విధేయత మరియు దేవుని ఘనత, 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 37 వచనాల వరకు మనం చూస్తాం. క్షమించండి, 3వ అధ్యాయం 7వ వచనం వరకు చూస్తాం. ఓకే, 3వ అధ్యాయం 7వ వచనం వరకు చూస్తాం. ప్రతి 3వ భాగంలో క్రైస్తవుల శ్రమలు మరియు హింసలు క్రైస్తవుల శ్రమలు మరియు హింసలు. 3:8 నుంచి 5:14 వరకు చూస్తాం. సో క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, ఇప్పుడు మనం మొదటి భాగానికి వద్దాం. రక్షణ యొక్క ఆధిక్యతలు మరియు బాధ్యతలు, 1:1 నుంచి 2:10 వరకు. ఈ మొదటి భాగాన్ని కూడా మన అనుకూలత కోసం మరొక 3 భాగాలుగా సబ్ పాయింట్స్ గా డివైడ్ చేసుకుందాం. మొదటిది దేవుని రక్షణ ప్రణాళిక, 1:1-12. రక్షణ యొక్క జీవన శైలి, 1:13-25 వరకు. రక్షణలో ఎదుగుదల, 2:1-10. క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, మరి మనం మొదటి భాగం దేవుని రక్షణ ప్రణాళిక 1:1-12 వరకు మనం ధ్యానం చేస్తాం. అయితే ఈ క్రమంలో మనం తెలుసు, మనకి అది పౌలు గాని పేతురు గాని ఎవరైనా సరే, అది నువ్వు గాని నేను కాని, ఒక పత్రిక రాసేటప్పుడు ముందు పరిచయ మాటలుంటాయి, పరిచయ వాక్కులుంటాయి. మనల్ని మనం పరిచయం చేసుకుంటూ, లేకపోతే ఎదుటి వానికి శుభములను తెలియచేస్తూ మనం పత్రిక రాస్తాం. పౌలు కూడా పేతురు కూడా వారి వారి పత్రికల్లో ఈ రకమైనటువంటి పద్ధతిని వాళ్ళు అవలంబించారు. ఈ మొదటి 2 వచనాల్లో మనము గ్రీటింగ్స్, శుభాలని మనం చూస్తాం. చూడండి, నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షించబట్టుకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదోకియ, ఆసియా, బితూనియాను దేశములందు చెదరిని వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది, మీకు కృపయు సమాధానము విస్తరిల్లునుగాక. ఎవరితో మాట్లాడుతున్నాడు? వివిధ ప్రాంతాలకు చెదరి ఉన్నటువంటి యూద క్రైస్తవులతో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ కూడా ఎందుకు చెదిరిపోయారు? అప్పట్లో వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలను, హింసలను బట్టి చెదిరిపోయారు. సో క్రీస్తునందు ప్రియమైన దేవుడారా, మరి వీళ్ళతో మాట్లాడుతూ పౌలు ఏమంటాడంటే, మనమందరము కూడా ఏర్పరచబడినటువంటి వారము అని అంటున్నాడు. వీఆర్ ఎలెక్టెడ్ వన్, దేవుని చేత ఏర్పరచబడినటువంటి వారు. ఎందుకనంటే, 1, పరిశుద్ధత పొందుటకును, 2, విధేయులగుటకును. మనము పరిశుద్ధులు అవడము దేవుని చిత్తము. ఆ మాట మనం స్పష్టం చేత అక్కడ ఉంది, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. ఎవరి చేత మనము పరిశుద్ధపరచబడుతున్నాము? ఆత్మ వలన అంటే దేవుని ఆత్మ వలన. దేవుని ఆత్మ వలన అంటే పరిశుద్ధాత్మ వలన. సో మనల్ని పరిశుద్ధపరిచేటువంటి క్రమంలో ఎవరి పాత్ర ఉంది? పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుని పాత్ర ఎంత సీరియస్ క్యారెక్టర్! కానీ ఈరోజు మనం పరిశుద్ధాత్మ అనేటువంటి ఒక క్యారెక్టర్ ని ఎంత కామెడీ యాక్టర్ గా చేసాము, ఎంత ఫన్నీగా చేసాము. మన ఎగురులు, మన గొంతులు, మన పిచ్చి కేకలు, మన వస్త్రధారణ, ఇవన్నీ కూడా చూసి పరిశుద్ధాత్మ అంటే ఇదా అని ప్రజలు నోటి మీద వేలేసుకునేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం. బట్ దట్ ఈస్ నాట్ ద పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నిన్ను నన్ను పరిశుద్ధత లోనికి తీసుకుని రావడం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండి. వాస్తవానికి దేవుడు ఈ భూమి మీద చూసినప్పుడు నీతిమంతుడు ఒక్కడు కూడా లేరు. ఒక్కడంటే ఒక్కరు కూడా భూమి మీద లేరు. కాబట్టి ఇప్పుడు ఆయన తన ప్రియకమైన కుమారుని పంపించి, ఆ కుమారుని యొక్క రక్తము ద్వారా మనను పరిశుద్ధులుగా మార్చి, మనం నీతిమంతులం కాదు కానీ నీతిమంతులుగా తీర్చి, మనం పరిశుద్ధులం కాదు, మనల్ని పరిశుద్ధులనుగా తీర్చి మనల్ని తన ఎదుట నిలవబెట్టుకున్నాడు, అలాగే ఉండాలని ఇష్టపడ్డాడు. ఈరోజు ఈ ఆధునిక సంఘంలో పరిశుద్ధత అనే పదము కనుమరుగైపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎస్, పరిశుద్ధంగా ఉండడం అనేటువంటి అంత సులభమైన విషయం కాదు, చెప్పినంత సులభమైన విషయం కాదు. కానీ కనీసం ప్రయత్నం, నేను ప్రభు చేత రక్తములో కడగబడినటువంటి వాడను, కాబట్టి నేను పరిశుద్ధంగా జీవించాలన్న తృష్ణ, ఆ కోరిక ఈరోజు ఈ ఆధునిక సంఘంలో మనం చూడడం లేదు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడని వాక్యం మనకు తెలుసు. కానీ ఈరోజు మన ఆశ దేని గురించినటువంటి ఆశ ఉంది? ఇహలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల గురించి, ధనం సంపాదన గురించి, వాటికి ఈ వాక్యాన్ని మనం అప్లై చేసుకుంటున్నామే కానీ మనం పరిశుద్ధులుగా ఉండడం దేవుని చిత్తం కదా. సో కాబట్టి ప్రభువా, నేను పరిశుద్ధత కలిగి ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తే, మన జీల్ని చూసి, మన ఆశని, ఆసక్తిని చూసి, ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరిచేటువంటి దేవుడు మరి పరిశుద్ధత పరిచేటువంటి విషయంలో మనం తృప్తిపరచడా? మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తానన్న దేవుడు. ఈ వాగ్దానం మనకు తెలుసు. ఈ వాగ్దానాన్ని మన ఇంటి కోసమో, అప్పుల కోసమో, జబ్బుల కోసమో, వివాహాల కోసమో ఉపయోగించుకుంటున్నామే కానీ ఇదే వాగ్దానాన్ని ప్రభువా, అడుగు వాటికన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా ఇస్తానన్న దేవా, నేను పరిశుద్ధంగా జీవించటానికి నాకు సహాయం చేయండి. నా మాటల్లో, నా చూపుల్లో, నా తలంపుల్లో, నా ఉద్దేశాల్లో ఆ పరిశుద్ధత ఉండడానికి సహాయం చేయండి అని ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటామా? ఎప్పుడైనా ఈ వాగ్దానాన్ని చేత పట్టుకున్నామా? ఎప్పుడైనా ఈ వాగ్దానాన్ని ప్రభు సన్నిధిలో అడిగి పొందుకున్నామా? అసలు కనీసం ఆ ఆశ మనలో ఉందా? కనీసం ఆ ఆశ, ఐ వాంట్ టు లీవ్ ఎ హోలీ లైఫ్ ఫర్ మై గాడ్. ఏసేపు శోధించబడినప్పుడు ఏసేపు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ చేస్తాడు, నా పైన ఉన్నటువంటి నా యజమానుడు నిన్ను తప్ప మిగిలిన వాటన్నిటి మీద నన్ను అధికారిగా ఉంచాడు. సో కాబట్టి ఐ విల్ నాట్ టచ్ యూ. కానీ అక్కడ అద్భుతమైన మాట ఏంటంటే, నేను నా యజమానుడికి భయపడి అని ఉండదు. యజమానుడు తనకి ఏం అప్పగించాడో అది చెప్తాడు, కానీ నేను నా యజమానుడికి భయపడి అని ఉండదు. నేను జీవము కలిగిన నా దేవునికి భయపడి అని ఉంటుంది. ఎందుకు ఆమెను టచ్ చేయలేదు తెలుసా? దేవునికి భయపడి. ఇప్పుడు ఏసేపుకి అవకాశం లేదా? కావలసినంత అవకాశం ఉంది. అవకాశం దగ్గరికి ఏసు పరికెత్తల అవకాశమే తనను వెతుకులాడుకుంటూ వచ్చింది. ఏసేపు యవనములో ఉన్నాడు, సౌందర్యముగా ఉన్నాడు. మరొక పక్క తన్ని శోధిస్తున్నటువంటిది ఒక ఎవరో పని మనిషి కాదు, మహారాణియే. ఆమె చెప్పినట్లు వింటే ఏసేపు జీవితం తన దశ తిరిగిపోతుంది. ఇక అక్కడ బానిసగా కాకుండా తన పర్సనల్ అపాయింట్మెంట్ గా, తన పర్సనల్ లీడర్ గా కూడా తను అపాయింట్ చేసుకోగలదు. ఎందుకంటే ఆల్రెడీ తన భర్త అబ్బాయి నమ్మున్నాడు కాబట్టి. ఏసేపు అక్కడ పాపం చూసినా పట్టుకోవడానికి అక్కడ సీసీ కెమెరాలు లేవు, చెప్పేటువంటి వాళ్ళు ఎవరూ లేరు. పాపం చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దేవునికి భయపడి, ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కంటికి కనపడినటువంటి దేవునికి భయపడి. హీ అండ్ యూ అండ్ మీ, వీ కెనాట్ సీ గాడ్ విజిబుల్లీ. స్పష్టంగా ఆయన్ని మనం చూడలేం. ఎదురుగా కనబడుతున్న వాటికి మనం భయపడటం లేదు, ఇంకా కనబడిన వాటికి మనం ఏం భయపడతాం? ఎదురుగా కనబడుతున్నటువంటి వాళ్ళకే మనం భయపడలేదు. ఇంతకు ముందు పెద్దల మీద ఉన్నటువంటి భయం ఇప్పుడు లేదు. ఇంతకు ముందు పెద్దల ముందు కనీసం పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు కూడా లేచి నిలబడేటువంటి వాళ్ళు. కానీ ఈరోజు కాల్ మీద కాల్ వేసుకొని కూర్చుంటున్నారు. పెళ్ళైన వాళ్ళు కాదు, ఈవెన్ చిన్న పిల్లలు కూడా, యవ్వనస్తులు కూడా క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మన పరిశుద్ధత ఎలా ఉంది? మన పరిశుద్ధత మన మాటలోను, మన చూపులోను, మన తలంపులోను, మన నడవడికలోను, ఈవెన్ మన వేషధారణలో కూడా. వాస్తవానికి మనం అలా ఉండాలని మనం ఏర్పరచబడ్డాం. అలా పరిశుద్ధత కలిగి ఉండాలని ఆయన రక్తము చేత మనం పోషించబడ్డాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా మనం ఆయనకు విధేయులం అవ్వాలని, అంటే క్రీస్తుకు విధేయులం అవ్వాలని. నిజం చెప్పాలంటే ఎప్పుడు మనం క్రీస్తుకు పరిపూర్ణమైన విధేయులం అవుతామో తెలుసా? ఆయన పరిశుద్ధతను మన జీవితంలోనికి ఆహ్వానించినప్పుడే. అప్పుడే ఆయన యొక్క విలువేంటో మనకు అర్థమవుతుంది. ఆయన విలువ అర్థమైతేనే ఆయనకి మనం పరిపూర్ణంగా విధేయులం అవుతాం. మరి ఈరోజు మనం చూపిస్తున్న విధేయత ఇదంతా నటన. ఈరోజు మనం చూపిస్తున్న విధేయత అంతా కూడా నటనే. ఇది ఎలా ఉంటుందంటే, ఒక టీచరు తరగతి గదిలో మాట్లాడుతున్న విద్యార్థిని చూసి పెద్దగా అరుస్తూ స్టాండ్ అప్ అనే టీచర్ అంటే, వాడు మనసులో తిట్టుకుంటూ ఈ టీచర్కి ఇంకేం పని లేదు, ఎప్పుడు ఇంకంటికి నేనే కనపడతాను, నన్నే లేపుతూ ఉంటుంది ఏమి అని చెప్పి వాడు తిట్టుకుంటూ లేచి నిలబడ్డాడు. జాగ్రత్తగా గమనించండి, టీచర్ ఏం చెప్పాడు? స్టాండ్ అప్ అని అన్నాడు. ఇప్పుడు వాడు లేచి నిలబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, ఆ టీచర్ మాటకి వీరు విధేయత చూపించాడా లేదా? లిటరల్ గా మనం ఆలోచన చేస్తే బయట కనిపించేటువంటి వాళ్ళందరికీ కూడా టీచర్ మాటకి వీడు పరిపూర్ణంగా విధేయత చూపించాడు. లేచి నిలబడు అంటే లేచి నిలబడ్డాడు. కానీ అంతరంగాన్ని పరిశోధించే దేవునికి మాత్రమే తెలుసు నిజంగా వాడు విధేయత చూపించాడా లేదా అన్న సంగతి. వాడు లోపల మాత్రం సనుక్కుంటూ గొనుక్కుంటూ లేచి నిలబడ్డాడు. దట్ ఈజ్ నాట్ ద రియల్ ఒబీడియన్స్. అది పైకి కేవలం నటన మాత్రమే, మనుషుల మెప్పు కోసం మాత్రమే. ఈరోజు ఆధునిక సంఘంలో క్రైస్తవుని యొక్క భక్తి, క్రైస్తవుని యొక్క పరిశుద్ధత, క్రైస్తవుని యొక్క జీవితం కూడా ఈ రీతిగానే ఉంది. పైకి చూడడానికి మాత్రం చాలా గొప్ప, ఈజ్ వండర్ఫుల్ స్పీకర్, ఉజ్జీవ ప్రసంగికుడు, సంఘములో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి, సంఘంలో పెద్ద ప్రార్థనాపరుడు, ప్రార్థనాపరురాలు ఎప్పుడు ప్రార్థనలో ఉంటారు, సంఘం ఎదుట ఎంత పరిశుద్ధంగా, ఎంత నిదానంగా, ఎంత హంబుల్నెస్ గా. కొంతమందిని చూస్తే అబ్బా అసలు విధేయత అంటే ఇలా ఉండాలేమో అన్నట్లుగా ఉంటారు. బట్ వెన్ దే గోస్ హౌస్ ఆర్ వెన్ దే గోస్ టు దేర్ ఆఫీస్, అక్కడ పూర్తి భిన్నంగా మనకు కనబడతారు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుని వాక్యానికి విధేయులైనట్లు కాదు, దేవుని వాక్యానికి విధేయులైనట్లు నటించడం. ఈరోజు ఉదయకాల సమయంలో ఒకవేళ అలాంటి వాళ్ళు మనలో ఎవరైనా ఉంటే మనల్ని మనం సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యేసు క్రీస్తు రక్తము వలన ప్రోక్షించబట్టుకు ఏర్పరచబడినటువంటి వారు. ఎందుకు ఏర్పరచబడ్డామంటే, యేసు క్రీస్తు రక్తము చేత మనం ప్రోక్షించబట్టానికి. ఆ రక్తము మనం రక్తము చేత మనం ప్రోక్షించబడితేనే మన పాపములకు విమోచన కలుగుతుంది. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, పేతురు చెదిరినటువంటి యూదులను పరిచయం చేసుకుంటూ వాళ్ళ స్థితి ఏంటో వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు పిలువబడ్డారో వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు ఎలా నిలవబడాలో వాళ్ళకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పర్పస్ ఆఫ్ ద కాలింగ్ వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఉదయకాల సమయంలో మాటలు విన్నటువంటి ప్రేమైన సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా ఏర్పరచబడిన వాడివి అన్న సంగతి నీకు గుర్తుంచుకున్నావా? యుఆర్ ఎలెక్టెడ్, నువ్వు ప్రత్యేకించబడిన వాడివి అన్న సత్యాన్ని మర్చిపోయావా? నువ్వు లోకములో నుంచి క్రీస్తు కొరకు ప్రత్యేకముగా ఒక సంఘములో ఉండాలని ఎన్నిక చేయబడిన వాడవన్న సంగతిని గుర్తుంచుకున్నావా? ఆయన వాక్యానికి పరిపూర్ణంగా నువ్వు విధేయులవుటకు ఏర్పరచబడిన వాడివని నీకు గుర్తుందా? లేకపోతే మర్చిపోయావా? నువ్వు పరిశుద్ధత కలిగి జీవించటానికి పిలువబడిన వాడవని, పరిశుద్ధత నీ మాటల్లో, నీ ప్రవర్తనలో, నీ నడవడికల్లో, నీ చూపుల్లో ఉండాలని ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని, అందుకోసమే నిన్ను ఎన్నుకున్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోయావా? అయితే ఇదిగో, ఇదే కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుడారా, మనము 1-12 వచనాల భాగంలో రక్షణ యొక్క, దేవుని రక్షణ యొక్క ప్రణాళిక ఏంటో మనం చూస్తామని మనం మాట్లాడుకున్నాం. ఈ మొదటి 3 వచనాల్లో పరిచయ మాటల్ని మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు నేను 4 వచనం చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు స్తుతింపబడునుగాక. మృతుల్లో నుండి యేసు క్రీస్తును తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియును నిర్మలమైనదియును వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబట్టకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇక్కడ 2 ప్రాముఖ్యమైన పదాలని పౌలు ఉపయోగించాడు. 1 జీవముతో కూడిన నిరీక్షణ, 2 స్వాస్థ్యము మనకు కలదు అనేటువంటిది. జీవముతో కూడిన నిరీక్షణ, హోప్. 2 ఇన్హెరిటెన్స్, స్వాస్థ్యము. ఈ స్వాస్థ్యం ఎలాంటిదట? అక్షయమైనదట, అంటే ఇంపెరిషబుల్. నిర్మలమైనదట, అంటే అన్డిఫైన్డ్. 3 వాడబారనిది అట, అన్ఫేడింగ్. అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది, ఇంపెరిషబుల్, అన్డిఫైన్డ్, అన్ఫేడింగ్. ఇలాంటి స్వాస్థ్యాన్ని ప్రభు మనకు ఎలా ఇచ్చాడట? క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, తన విశేషమైన కృప ద్వారా మనకి ఇచ్చాడట. ఎందుకు, ఎందుకు ఇచ్చాడు అంటే, జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. జీవముతో కలిగిన నిరీక్షణ మనకు, ఏంటి జీవంతో కూడినటువంటి నిరీక్షణ, దేని విషయము అనంటే, ఒకవేళ నువ్వు మృతుడు అయినా కానీ నువ్వు యేసు క్రీస్తునందు తిరిగి లేపబడతావు. ప్రస్తుత పరిస్థితి ఏంటి? క్రీస్తుని రక్షకుడుగా అంగీకరించారని చంపబడుతూ ఉన్నారు, హింసించబడుతున్నారు, ప్రతి క్షణము మరణ భయాన్ని ఎదుర్కొంటున్నారు. క్రైస్తవుడు అంటే బతకనివరా, క్రైస్తవుడు అంటే చంపేస్తారా అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాంటి వారికి పేతురు ఏం చెప్తున్నాడు అనంటే, బ్రదర్స్ ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుడు మీ శ్రమలన్నింటిని తొలగించేస్తాడు అని చెప్పనల. బ్రదర్స్ మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, దేవుడు అధికారులను కూడా, రోమ సామ్రాజ్యం కూడా తలకిందులు చేస్తాడు అని అనడంలా. బ్రదర్స్ మనకి హక్కులున్నాయి, మన హక్కుల కోసం మనం పోరాడదాం, రండి నిలబడి ఫైట్ చేద్దాం అని కూడా చెప్పాల. మనం మాట్లాడకుండా మౌనంగా ఉంటే అంతే బ్రదర్, వాళ్ళు జులుం జులిపిస్తూనే ఉంటారు. మనం మాట్లాడాలా? మన హక్కుల్ని మనం ఉపయోగించుకోవాలా? మరి మౌనంగా ఉంటే కుదరదు, మనం కూడా మాట్లాడితే వాళ్ళు ఎదుటి వాళ్ళు సైలెంట్ అవుతారు. అలా కూడా చెప్పాల పేతురు. పేతురు ఏం చెప్పాడంటే, ఒకవేళ మనం మృతులమైతే జీవంతో కూడిన నిరీక్షణ మనకుంది అన్నాడు. అంటే గెట్ రెడీ టు డై అని అన్నాడు. గెట్ రెడీ టు డై అన్నాడు, చచ్చిపోవడానికి సిద్ధపడండి అని అన్నాడు. ఒకరు చచ్చిపోతే ఏం జరిగిపోతుందని భయపడద్దు అని అంటున్నాడు. క్రీస్తునందు ప్రేమ దేవుడారా, ఈరోజు యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు నీకు జీవాన్ని ఇస్తాడు అని మనం నమ్ముతున్నాం. అంటే దీన్ని ఇంకొక మన భాషలో చెప్పాలంటే మనకు మరణమే ఉండదు అని, మనకు మరణమే ఉండదని. కొన్ని సందర్భాల్లో మన వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మనకి ఇదే ప్రశ్నలు తలెత్తుంది, ప్రభా ఎంత సేవ చేస్తున్నాడు కదా ప్రభా, ఎంత నమ్మకంగా నీకోసం ఉన్నాడు కదా ప్రభా, ఇంత ప్రార్థన చేస్తా ఉంటే ఎందుకు ప్రభా వ్యక్తిని తీసేసుకున్నావు? అంటే మనం యేసు ప్రభుని నమ్ముకుంటే మనకు మరణం లేదా? యేసు ప్రభుని నమ్మకముగా మనం వెంబడిస్తుంటే మనం మరణించమా? యేసు ప్రభు పరీక్షలో మనం బలముగా వాడబడుతూ ఉంటే మనకు మరణం ఉండదా? ఈ చిన్న సత్యాన్ని మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? ఈ భూమి మీద మనిషిగా జన్మించిన ప్రతి ఒక్కరూ ఈ దేహాన్ని ఏదో ఒక రోజు విడిచిపెట్టాల్సిందే. అది ఈ రోజు కావచ్చు, రేపు కావచ్చు, ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే ఈ దేహాన్ని మనం విడిచిపెట్టచ్చు. క్రీస్తునందుపురం అంటే దేవుని బిడ్డలారా, మన్నైన ఈ దేహం తిరిగి మన్నైపోతుంది, కానీ ఆత్మ మాత్రం దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. అది మనకున్నటువంటి నిరీక్షణ. గోధుమ గింజను భూమిలో నాటి పెడితే అది చచ్చిపోతుందేమో గాని మరలా తిరిగి చిగురింపు చేయబడుతుంది. అది మనకున్నటువంటి నిరీక్షణ. జీవముతో కూడిన నిరీక్షణ అంటే ఇప్పుడు మనకు ఒక కన్ఫర్మేషన్. ఎలా వచ్చింది ఈ కన్ఫర్మేషన్? యేసు ప్రభు ఆయన సజీవుడిగా ఈ భూమి మీద పరిచయం చేస్తున్నటువంటి దినాల్లో చనిపోయిన వారిని సహితము, చనిపోయి సమాధి చేయబడి 3 దినములు కుళ్ళిపోయినటువంటి దేహాన్ని సహితము బయటికి రాని పిలిచినవాడు, చనిపోయినటువంటి వారిని తలితాకుమేని తట్టి లేపినటువంటి వాడు, మరణము ఆయనను బంధించలేదని రుజువు చేసినటువంటి వాడు, సమాధిలో 3 రోజులు ఉంచగా ఆయన మరలా తిరిగి సజీవుడిగా లేచాడు, పునరుద్ధానం ఉందని రుజువు చేశాడు, నేను తిరిగి లేచినట్లుగానే మీరు కూడా నా తండ్రి శక్తి వలన ఒక దినమున మీరు లేపబడతారని మనకు వాగ్దానం చేశాడు. ఒకవేళ మనం తిరిగి సజీవులముగా పునరుద్ధానమై లేస్తే మన కొరకు ఒక పట్టణం ఉందని, ఒక స్వాస్థ్యం ఉందని, అది అక్షయమైనదని, అది నిర్మలమైనదని, అది వాడబారనదని చెప్పి ఒక జీవముతో కూడిన నిరీక్షణ ఆయన మనకు కలుగ చేశాడు. కానీ ఈ జీవంతో కూడిన నిరీక్షణ మనకు రావాలి అన్నా, ఈ స్వాస్థ్యాన్ని మనం పొందుకోవాలన్నా ఏం జరగాలట? ఆయన మనను మరలా జన్మింపజేశాను, అంటే తిరిగి జన్మించడం గురించి మాట్లాడుతున్నాడు. బోర్న్ అగైన్, తిరిగి జన్మించడం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, బై బర్త్ క్రిస్టియన్స్ ఉండరు, కానీ బోర్న్ అగైన్ క్రిస్టియన్సే ఉంటారు. పుట్టుకతో క్రైస్తవులు ఉండరు, కానీ తిరిగి జన్మించిన క్రైస్తవులే ఉంటారు. యూదయకాల సమయంలో నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుడువేనా? నువ్వు మరలా పరిశుద్ధాత్మ చేత మరలా నువ్వు జన్మింప చేయబడ్డావా? ఇక్కడ ఇంకొంచెం లెటర్ గా మాట్లాడతాను. తిరిగి జన్మించాలి అంటే ముందు నువ్వు చచ్చిపోవాలి. తిరిగి జన్మించిన నీకు అనుభవం నీకు కావాలనుందా? తిరిగి జన్మించిన అనుభవం ఉంటే నీకు నిరీక్షణతో కూడినటువంటి ఒక విశ్వాసం కలుగుతుందా? తిరిగి జన్మిస్తేనే నువ్వు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటావా? నీకు స్వాస్థ్యాన్ని నువ్వు సంపాదించుకుంటావా? అయితే నీకు తిరిగి జన్మించబడాలనుందా? వెరీ గుడ్, అయితే ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే చచ్చిపో. మరలా చెప్తున్నాను, చచ్చిపో. ఆఫ్రికా దేశంలో కొంతమంది దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇదిగో క్రీస్తు వచ్చేసాడు, సంఘం ఎత్తబడిపోయింది, కానీ మనం విడిచిపెట్టబడిపోయాము అని చెప్పి ఒక 40 రోజులు వాళ్ళు ఒకే మందిరంలో ఉండి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ మందిరాన్ని తగలబెట్టుకుని సజీవంగా చచ్చిపోయారు. చచ్చిపోవడం అంటే వాళ్ళకి అది అర్థమైంది. ఇంకొంతమందికి సిలువను మోయడం అంటే మెడలు వేసుకొని తిరగడం అని అర్థమైంది. క్రీస్తునందు దేవుడిలారా, నువ్వు నేనేం అర్థం చేసుకున్నావు ముఖ్యం కాదు, ప్రభు ఏ ఉద్దేశంతో చెప్పాడు అనేటువంటిది ప్రాముఖ్యమైన విషయం. ఇక చచ్చిపో అంటే లిటరల్ గా నువ్వు నేను చచ్చిపోవడం అని కాదు, మన గత జీవితం చచ్చిపోవాలి, మన గత ప్రవర్తన చచ్చిపోవాలి, గతంలో మనం మాట్లాడే తీరు మన చచ్చిపోవాలి, గతంలో మనం పెట్టుకునే కక్ష ఆ తీరు చచ్చిపోవాలి, గతంలో మనకు వచ్చినటువంటి ఈ ఆవేశం, కట్టలు దించుకొని వచ్చేటువంటి ఈ కోపం, ఈ రౌద్రం, ఇవి చచ్చిపోవాలి. నా ప్రాణం పోయిన క్షమించును అని అంటున్నావు చూసావా, అది చచ్చిపోవాలి. ఎవరితో అన్నా మాట్లాడతాను గాని ఏంతో మాత్రం మాట్లాడను అంటున్నావు చూసావా, అది చచ్చిపోవాలి, అది చచ్చిపోవాలి. నేను ఇంతే, నేను ఇలాగే ఉంటా, ఒకరి కోసం నేను మారను అని అంటున్నావు చూసావా, అది చచ్చిపోవాలి, అది చచ్చిపోవాలి. నేనెందుకు తగ్గాలి? ఏ నేను చదువుకోలేదా, నేను కూడా ఉద్యోగం చేయట్లేదా, నేను కూడా సంపాదించడం లేదా, నాకు కుటుంబం లేదా, నాకు బ్యాక్గ్రౌండ్ లేదా అని అనుకుంటున్నా చూసావా, అది చచ్చిపోవాలి. నేనే ఉన్నతమైనటువంటి వాణ్ణి అని అనుకుంటున్నా చూసావా, అది చచ్చిపోవాలి. ప్రభుని రక్షకుడిగా అంగీకరించే మునుకు నువ్వు ఏదైనా ఒక ఒక్కపుడికి, ఏదైనా ఒక కిల్లికి అలవాటు పడిపోయావా, నువ్వు దాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా, ఇప్పుడు ఆ విషయంలో నువ్వు చచ్చిపోవాలి. అన్ని విడిచిపెట్టేసావు, మానేసావు, కానీ ఇంకా స్మోకింగ్ ఒక్కటే విడిచిపెట్టలేదు, అదొక్కటే కొంచెం బలహీనంగా ఉంది అని అంటున్నావా, ఆ విషయంలో నువ్వు చచ్చిపోవాలి. కొంతమంది సంఘంలో పెద్దలుగా చలామణి అవుతూ కూడా బయట సిగరెట్లు తాగే వాళ్ళు ఉన్నారు. సహవాసాల్లో పెద్ద మనుషులుగా చలామణి అవుతూ కూడా తమ నోటిని, తమ హృదయాన్ని అపవిత్రం చేసుకుని తమ దేహాన్ని పాడు చేసేటువంటి సిగరెట్లకి బానిసలైనటువంటి వాళ్ళు ఉన్నారు. అదేమంటే అదొక్కటే నేను మానలేకపోతున్నాను, అదొక్కటే నేను విడిచిపెట్టలేను అంటున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ విషయంలోనే నువ్వు చచ్చిపోవాలి. యు మస్ట్ డై. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, ఓ భక్తుడు అంటాడు, దేవుని వాక్యానికి విధేయత చూపించండి అన్నప్పుడు విధేయత అంటే ఏంటి? ఒబీడియన్స్, ఒబీడియన్స్, ఒబీడియన్స్ స్పెల్లింగ్ చెప్పండి. ఓ బిఈ డిఐఈఎన్సిఈ, ఒబీడియన్స్. మీ తర్వాత టైం ఉంటే ఈ ఒబీడియన్స్ స్పెల్లింగ్ పేపర్ మీద రాయండి. ముందు మూడు అక్షరాలు, చివరి మూడు అక్షరాలు కొట్టేసేయండి. ఓబిఈ కొట్టేసేయండి, లాస్ట్ లో ఎన్సీఈ ఆ మూడు అక్షరాలు కొట్టేసేయండి. ముందు మూడు అక్షరాలు, చివరి అక్షరం మూడు అక్షరాలు కొట్టేస్తే మధ్యలో ఏం మిగులుతుంది తెలుసా? డై, డై అని మిగులుతుంది. డై, డిఐఈ అంటే చచ్చిపోవడం. ఇప్పుడు దీంట్లో కూడా ముందు అక్షరం లాస్ట్ అక్షరం కొట్టేస్తే ఏం మిగులుతుంది తెలుసా? ఐ. సో ఒబీడియన్స్ అంటే ఐ డై అని అన్నాడు ఆయన. ఐ డై అంటే నేను చచ్చిపోవడం, అది నిజమైనటువంటి విధేయత. నా ఇష్టం చచ్చిపోవడం, నా కోరిక చచ్చిపోవడం, నా అహం చచ్చిపోవడం, అది విధేయత. అంటే విధేయత అంటే నిన్ను పాటలు పాడడం అంటే పాటలు పాడడం కాదు. విధేయత అంటే అరే ఆ కుర్జీ తీసుకెళ్ళి అడించి అడగి అంటే ఆ కుర్జీ అది కాదు. అంటే అది తప్పని నేను అనడం లేదు, కానీ అదే కాదు అని అంటున్నాను నేను. అది కాదు అనేది కాదు నా ఉద్దేశం, అదే కాదు. క్రీస్తునందు ప్రేమించడమిల్లరా, ఒబీడియన్స్ అంటే ఐ డై, నేను చచ్చిపోవడం. ఎందుకు నేను చచ్చిపోవడం, చచ్చిపోవడం గురించి మరలా మరలా మాట్లాడుతాను తెలుసా? మనం చచ్చిపోకుండా మనం తిరిగి జన్మించలేము. తిరిగి జన్మించకుండా స్వాస్థ్యాన్ని, ఇన్హెరిటెన్స్ ని మనం స్వతంత్రించుకోలేము. తిరిగి జన్మించకుండా జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలగదు. నిరీక్షణ లేకపోతే ఇక మిగిలి ఉండేది నిరుత్సాహమే, కృంగుదలే. నిరీక్షణ లేకపోతే ఇక్కడ అక్కడ ఉండేటువంటిది కృంగుదలే, నిరుత్సాహమే. ఈరోజు ప్రతి చిన్నదానికి మనం ఎందుకు డీలా పడిపోతున్నాం చెప్పండి? ఒక చిన్న కష్టం వస్తే ఎందుకు మనం కృంగిపోతున్నాం చెప్పండి? ఒక చిన్న సమస్య వస్తే ఎందుకు మనం అంత బలహీన పడిపోతున్నాం చెప్పండి? ఎందుకంటే మనకు నిరీక్షణ లేదు. జీవము కలిగినటువంటి మన దేవుడు ప్రార్థన వింటాడని, ఆ ప్రార్థనకు జవాబిస్తాడని, దానికి ఒక సమయం ఉందని, ఆయన సమయం కొరకు ఎదురు చూడాలని ఆ నిరీక్షణ ఈరోజు మనకు లేదు. ఏదైనా సరే మనకి ఇన్స్టెంట్ గా అయిపోవాలి, అది చపాతి గాని పరోటా గాని ఇవన్నీ ప్రార్థనకు జవాబు గాని. కానీ మీకు ఒక తెలుసు విషయం తెలుసా, ఈరోజు మనకు ప్రతిదీ ఇన్స్టెంట్ గా దొరుకుతుంది, ఈవెన్ చికెన్ మటన్ తో సహా. కానీ మీరు ఆలోచన చేయండి, ఇన్స్టెంట్ ఫుడ్ హెల్త్ కు మంచిదా? ఇన్స్టెంట్ ఫుడ్ అప్పటికప్పుడు తినడానికి, ఏదో ఎమర్జెన్సీ తినడానికి ఓకే, బట్ ఈజ్ దట్ హెల్దీ? నో. ఈరోజు మన ప్రభు దగ్గర నుంచి కూడా మన ప్రార్థనలకు జవాబులు కూడా మనం ఇన్స్టెంట్ గానే కావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎదురు చూసే ఓపిక మనకు లేదు, దేవుని సమయంతో మనకు అవసరం లేదు, మన సమయంలో మనం జరిగిపోవాలంతే. ప్రీసునందు ప్రమటం దేవుడిలారా, అయితే ఇక్కడ జీవంతో కూడిన నిరీక్షణ గురించి పేతురు మాట్లాడేటప్పుడు పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాడు. క్రీస్తునందు మరొక జీవితం ఉంది కాబట్టి మీరు శ్రమల గుండా వెళ్తున్నారు. ఈ శ్రమల గుండా మీరు వెళ్తున్నప్పుడు మీరు చచ్చిపోతున్నారు, డు నాట్ వరీ. అంటే ఇండైరెక్ట్ గా పేతురు ఏం చెప్పాడంటే, పారిపోండి అని చెప్పలా, అవసరమైతే క్రీస్తు కోసం నిలబడండి, అవసరమైతే క్రీస్తు కోసం చచ్చిపోండి, అవసరమైతే క్రీస్తు కోసం ప్రాణాలు ఇవ్వండి. ఆదిమ సంఘం విశ్వాసులకి అదే నేర్పించింది. ఈవెన్ మీరు అపొస్తల కార్యాలు 14వ అధ్యాయంలో చూస్తే అక్కడ పౌలు అంటాడు, మనం అనేకమైన శ్రమలను అనుభవించి దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవలసి ఉన్నదని. అంటే మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం అనేకమైన శ్రమల గుండా వెళ్ళాలి. అది పౌలు చెప్పింది, అది ఆదిమ సంఘం నేర్పించిన పోత. ఏ శ్రమను నమ్ముకుంటే నీకే కష్టం రాదు, ఏ సమస్య రాదు, నీకే జబ్బు రాదు, అది నేర్పించలేదు ఆదిమ సంఘం. ఆదిమ సంఘ బోధకి ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి ఆదిమ సంఘానికి, ఆ ఆధునిక సంఘానికి బోధకి ఎంత వ్యత్యాసం ఉందో అర్థం చేసుకోండి. స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనను మరలా జన్మింప చేశాను. ఇక్కడ మరలా మనం తిరిగి జన్మింప చేయడానికి మన గొప్పతనం ఏంటి చెప్పండి? మనలో ఏదైనా ఆధిక్యత ఉందా? మరలా తిరిగి జన్మింపజేసేటువంటి అవకాశాన్ని కల్పించి, అంటే చచ్చిపోయిన మరలా తిరిగి లేవనెత్తి లోపల పోరా, పరలోకం లోపలికి గేట్ లోపలికి ఎంటర్ కాలేకపోయాం, ఆడ కూర్చొని తలుపు తట్టి 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 పడిపోయాం. ఇప్పుడు ఆయన వచ్చి చూసి కనికరబడి ఆయనకి ఆయన తట్టి లేపి ద్వారాలు తెరండి లోపల పో, పంపించేసే లోపలికి. క్రీస్తునందు ఇట్టి అవకాశాన్ని కల్పించాడు. ఆ స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి మనం అర్హులం కాదు, ఏ పొషణ మనం యోగ్యత లేనటువంటి వారమే. బట్ అయినప్పటికీ ఇప్పుడు ఆయన మనకు ఒక కనికరాన్ని చూపించాడు. అది కూడా ఎలాంటి కనికరం అంట, తన విశేషమైనటువంటి కనికరము. ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్, బట్ మీకు అర్థమైందనుకుంటున్నాను. కృప చూపించడం వేరు, విశేషమైన కృప చూపించడం వేరు. అంటే నీకు ఎంత అవసరం, ఇప్పుడు 100% కృప అవసరం అనుకోండి, 200% కృప అనుగ్రహించాడు. ఇప్పుడు నీ మీద 100% కనికరం చూపించాలనుకుందాం, కానీ 200% కనికరం చూపించాడు. వాస్తవానికి ఆయన కనికరాన్ని పొందుకోవడానికి 1% కూడా మనకు అర్హత లేదు. 1% అర్హత లేనటువంటి మన మీదకి 100% కురిపిస్తే అది విశేషమైనటువంటి ఆయన తన కనికరము చొప్పున మరలామలను తిరిగి జన్మింపచేసి ఒక ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడు. కాబట్టి డు నాట్ వరీ అబౌట్ యువర్ డెత్. ఆదిమ సంఘాన్ని ఇలాగే ఆదిమ సంఘాన్ని వాళ్ళు అలాగే బలపరిచారు కాబట్టి ఐ థింక్ 3వ శతాబ్దాలు అనుకుంటాను, మేబీ 3వ కానీ 4వ శతాబ్దాలు అనుకుంటాను. మీ తర్వాత నెట్లో సెర్చ్ చేయండి, పర్పెట్వా బ్లాండీనా, వీళ్ళిద్దరు స్టోరీస్ దే విల్ ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఛాలెంజ్ టు యూ. బ్లాండీనా పర్పెట్వా, ఐ థింక్ పర్పెట్వా ఆ సమయంలో ఒక తంటి బిడ్డకి పాలు ఇచ్చేటువంటి తల్లికి, బిడ్డకి తల్లి అయినప్పటికీ కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆమె బరెల చేత, దున్నపోతుల చేత, ఆ కొమ్ముల చేత పొడవబడి క్రీస్తు కొరకు అత సాక్షిగా మరణించింది. బ్లాండీనైతే కాలుతున్నటువంటి ఇనప కుర్చీలో, కాలుతున్నటువంటి ఇనప కుర్చీని అక్కడ పెట్టి, బ్లాండీనా నీకు విశ్వాసం కావాలా లేకపోతే నీ ప్రాణం కావాలా తీర్మానం చేసుకోవాలంటే, నాకు విశ్వాసం కావాలండి. నీకు విశ్వాసం కావాలంటే కాగుతున్నటువంటి ఎర్రగా కాలుతున్నటువంటి ఆ కుర్చీలో నువ్వు కూర్చోవాలి అనంటే, నేను దాని మీద కూర్చోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అట్లయితే నువ్వు వ్యవస్థగా చేయబడి, చుట్టూరు స్టేడియంలో ప్రజలు ఉన్నారు, ప్రజలందరూ చూస్తున్నారు, ఇదిగో ఈ ఒంటి మీద బట్టలు కూడా లేకుండా వెళ్లి ఆ ఎనప కుర్చీ మీద నేను బలవంతంగా కూర్చోబెడతామనంటే, బ్లాండీనా మీకంత అవసరం లేదు, మీకంత కష్టం వద్దు, నేనే వెళ్లి కూర్చుంటానని చెప్పి వెళ్ళి కూర్చొని క్రీస్తు కొరకు శ్రమపడి మరణించింది, దేహం కాల్చుకొని. అట్టి రీతిగా ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే ఆ ప్రాణత్యాగాల మీద కట్టబడినటువంటి ఈరోజు సంఘము ఇష్టానుసారంగా తిరగబడతా ఉంది, భయం లేకుండా ప్రవర్తిస్తుంది, చరిత్ర తెలియకుండా ప్రవర్తిస్తుంది. విశ్వందు ప్రేమటువంటి దేవబిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. 5వ వచనంతో నేను ముగిస్తున్నాను, సమయం లేదు కాబట్టి. ప్రభు చిత్తమైతే మళ్ళా నెక్స్ట్ వీక్ దీన్ని నేను కంటిన్యూ చేస్తాను. ఒకసారి ఈరోజు మనం వినటువంటి మాటల్ని మనం పరిశీలన చేసుకుందాం, సరి చేసుకోవాల్సిన ఏమైనా ఉంటే సరి చేసుకుందాం, మన జీవితాల్ని ప్రభుకి పరిపూర్ణంగా సమర్పిద్దాం. దేవుడి కొద్ది మాటలు మనం ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. తిరిగి